ఒక తోబుట్టువుతో లేక స్నేహితునితో పెరిగిన విషయమును ఒకసారి ఊహించుకోండి. మీరు కలిసి ఆడుకుంటారు, కలిసి నేర్చుకుంటారు మరియు కలిసి పెద్దవారవుతారు. మీ జీవితంలో ఎక్కువ శాతం ఈ వ్యక్తి మీ ప్రక్కనే పెరిగాడు. కాని ఒక రోజున ఆ స్నేహితుడు లేక తోబుట్టువు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని దావా చేస్తాడు. అవును, యేసు సహోదరుడైన యాకోబు విషయంలో ఇది ఒక ఊహాత్మకమైన సందర్భము కాదు. తన యవన కాలములో యేసు రక్షకుడు అను విషయమును అతడు సందేహించాడు. అయితే తన జీవితములో తరువాత అతడు యేసు అనుచరుడు మాత్రమే కాలేదు, అతడు యెరూషలేములో ఉన్న సంగమునకు నాయకుడయ్యాడు మరియు క్రొత్త నిబంధనలో అతని పేరు గల ఒక పుస్తకమును కూడా వ్రాశాడు. యాకోబు పత్రికను గూర్చిన మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు ఈ పాఠమునకు యాకోబు పత్రిక యొక్క పరిచయం అను శీర్షికనిచ్చాము. క్రొత్త నిబంధనలోని ఈ భాగం యొక్క నమ్మకమైన వ్యాఖ్యానమును అన్వేషించుటలో మనకు సహాయపడు అనేక పరిచయ విషయములను మనము చూద్దాము. యాకోబు పత్రిక యొక్క పరిచయమును మనము రెండు మార్గములలో చూద్దాము. మొదటిగా ఈ పుస్తకం యొక్క నేపథ్యమును మనము చూద్దాము. రెండవదిగా దీని యొక్క నిర్మాణము మరియు విషయములను మనము పరీక్షిద్దాము. యాకోబు పత్రిక యొక్క నేపథ్యముతో ఆరంభిద్దాము. ఏ బైబిల్ పుస్తకమైనా దాని నేపథ్యమును వీలైనంత ఎక్కువగా అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. బైబిలులోని పలు పుస్తకములను కొన్ని విశేషమైన ఉద్దేశ్యములు మరియు ఆలోచనలు కలిగిన ప్రజలు నిజమైన చారిత్రక సందర్భములలో వ్రాశారు. కాబట్టి ఇలాంటి నేపథ్య సంబంధమైన విషయములను అధ్యయనము చేయుట పుస్తకములను అర్థము చేసుకునుటలో మనకు సహాయపడతాయి. యాకోబు పత్రికకు సంబంధించిన నేపథ్యములను మరియు ఉద్దేశ్యములను మనము పరిగణించినప్పుడు ఈ పత్రిక మొదటిగా వ్రాయబడినప్పుడు దాని యొక్క అర్థము ఏమిటో తెలుసుకునుటకు మనలను మరి ఉత్తమముగా సిద్ధపరుస్తుంది మరియు యాకోబు యొక్క మాటలను మన జీవితములకు మరింత ప్రభావవంతముగా మనము అనువర్తించుకోవచ్చు. యాకోబు పత్రిక యొక్క నేపథ్యమును అర్థము చేసుకునుటకు ముందుగా పత్రిక యొక్క కర్తృత్వమును చూద్దాము, తరువాత వాస్తవిక శ్రోతలను చూద్దాము మరియు చివరిగా యాకోబు పత్రిక వ్రాయబడిన సందర్భమును పరీక్షిద్దాము. యాకోబు పత్రిక యొక్క కర్తృత్వముతో ఆరంభిద్దాము. లేఖనములను పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు అని మనము ఎరిగి ఉన్నప్పటికీ యాకోబు వలె బైబిలులోని అనేక పుస్తకములు మానవ రచయితల ద్వారా గుర్తించబడతాయి. బైబిలు రచయితలను గూర్చి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే వారు వ్రాసిన విషయములను అర్థము చేసుకునుటకు మరియు వ్యాఖ్యానించుటకు అంత ఎక్కువగా మనము సిద్ధపడతాము. కాబట్టి ఈ కారణము చేత యాకోబు పత్రిక యొక్క రచయితను గూర్చి మనము వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలి. యాకోబు పత్రిక యొక్క కర్తృత్వమును పరీక్షించుటకు మనము రెండు అంశములను చూద్దాము. మొదటిగా యేసు యొక్క తమ్ముడు అయిన యాకోబు ఈ పత్రికను వ్రాశాడు అను సాంప్రదాయక దృక్పథమును చూద్దాము. రెండవదిగా రచయిత యొక్క వ్యక్తిగత చరిత్రను పరిశీలిద్దాము. ఈ విషయముపై సాంప్రదాయక దృక్పథమును చూస్తూ ఆరంభిద్దాము. యాకోబు పత్రిక 1:1 ఒక సులువైన కథనముతో ఈ పత్రిక ఆరంభమవుతుంది. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మనము చూస్తున్నట్లు యాకోబు అను పేరు గల వ్యక్తి ఈ పత్రిక యొక్క రచయిత అని ఈ పత్రిక స్పష్టముగా గుర్తిస్తుంది. అయితే ఇక్కడ ఇవ్వబడిన అభివాదము ఈ వ్యక్తి ఎవరో ఖచ్చితముగా తెలియజేయుటలేదు. యేసు యొక్క 12 మంది శిష్యులలో ఇద్దరితో సహా క్రొత్త నిబంధనలో యాకోబు అను పేరు గల వ్యక్తులు మొత్తం 5 ఉన్నారు. అయితే ఆదిమ సంఘములో ఇలాంటి ఒక పత్రికను వ్రాయు అధికారము ఈ 5 కేవలం 2 మాత్రమే ఉండినది. ఈ ఇద్దరిలో మొదటివాడు జబదయ కుమారుడును యోహాను సహోదరుడైన యాకోబు. అయితే అపోస్తలుల కార్యములు 12:2 ప్రకారం ఈ యాకోబు క్రీస్తు శకం 44 హెరోదగ్రిప్ప 1 కాలములో హతసాక్షి అయ్యాడు. మనము తరువాత చూడబోవుచున్నట్లు యాకోబు పత్రిక హెరోదు మరణము తరువాత వ్రాయబడింది అనుటకు అనేక మంచి కారణములు ఉన్నాయి. కాబట్టి జబదయ కుమారుడైన యాకోబు ఈ పత్రిక యొక్క రచయిత అయ్యుండకపోవచ్చు. యేసు యొక్క తమ్ముడు 2వ యాకోబు. ఇతడు కూడా యెరూషలేములో ఆదిమ సంఘము యొక్క నాయకునిగా ఉండేవాడు. ఈ యాకోబు ఇద్దరిలో ప్రముఖుడు మరియు శతాబ్దములు తరబడి వేదాంతవేత్తలు ఈ పత్రికను ఈ యాకోబుకు ఎక్కువగా ఆపాదించారు. యేసు తమ్ముడైన యాకోబు ఈ పత్రికను వ్రాశాడు అని చెప్పు. ఈ సాంప్రదాయక దృక్పథమునకు బలమైన మద్దతు ఉన్నది. అయితే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఈ అభిప్రాయమునకు ఉన్న ఆధారముతో ఆరంభిద్దాము. మొదటిగా 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్కయు ప్రభువైన యేస్సు క్రీస్తు యొక్కయు దాసుడైన అను విషయము మినహా మరి ఏ విధమైన పరిచయమును రచయిత ఇవ్వలేదు. అతని పేరును ప్రజలు గుర్తుపడతారని మరియు ఆ పేరుకు తగినంత అధికారము ఉన్నదని అతడు ఊహించాడు. ఈ అధికారము ఆధారముగా అతని పత్రికలో ఒకదాని వెనక మరొక బలమైన ఆజ్ఞ ఇవ్వబడింది. యెరూషలేములోని ఆదిమ సంఘములో యేసు సహోదరుడైన యాకోబు కలిగి ఉండిన హోదా ఈ పరిచయ అభివాదమును అతడు వ్రాశాడనుటకు ఒక బలమైన కారణముగా ఉన్నది. అవును, అపోస్తులుల సంఘ దినములలో అధికారము అనున్నది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేది. యేసుక్రీస్తు అనుచరులైన ఈ నూతన సమాజముకు బోధించు మరియు వారిని నడిపించు అధికారము ఎవరికి ఉన్నది? ఆ రోజులలో పలు రచనలు వాడుకలో ఉన్నాయి. అధికారము ఉన్నదని అనేక మంది దావా చేసేవారు. యేసు పరిచర్యకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండుట దీనికి అత్యంత ప్రాముఖ్యమైన అర్హతలలో ఒకటిగా ఆవిర్భవించింది. అనగా ఆయన పరిచర్యను ప్రత్యక్షంగా చూసినవారికి మరియు స్వయంగా ప్రభువుతో సమయమును గడిపినవారికి ఆదిమ సంఘములో బోధించు అధికారము న్యాయముగా ఇవ్వబడింది. ఇప్పుడు అవును, యేసు సహోదరుడైన యాకోబు ఆయన పరిచర్యను ప్రత్యక్షముగా చూచుట మాత్రమేగాక ఆయన జీవితమంతటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. మరియు ఆదిమ సంఘములో యాకోబు బోధనకు మరియు యాకోబు వ్రాసిన పత్రికకు అధికారమును ఇచ్చుటలో ఇది ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. 2వదిగా, ఈ పత్రిక యొక్క కర్తృత్వమును గూర్చిన ఈ దృక్పథమును ఆదిమ సంఘము యొక్క సాక్ష్యము నిర్ధారిస్తుంది. క్రీశశకం 96లో వ్రాయబడిన ది ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ క్లెమెంట్, క్రీశశకం 140లో వ్రాయబడిన ది షెపర్డ్ ఆఫ్ హెర్మన్ రెండూ హెబ్రీ పత్రికను సూచిస్తాయి లేక ఉద్ధరణముగా లిఖిస్తాయి. మరియు క్రీశశకం 254లో మరణించిన ఓరిగెన్ తాను వ్రాసిన కమెంటరీ ఆన్ ది ఎపిస్టల్ టు ది రోమన్స్లో యాకోబు పత్రికను అనేకసార్లు ఉపయోగించాడు. ఓరిగెన్ యాకోబు పత్రికను ఉపయోగించుట మరి ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఎందుకంటే 4వ పుస్తకము 5వ అధ్యాయములో ఓరిగెన్ యాకోబు పత్రిక యొక్క రచయితను యేసు సహోదరునిగా గుర్తించాడు. ముందుగా తూర్పు సంఘము, తర్వాత పశ్చిమ సంఘము ఈ పత్రికను యేసు సహోదరుడు వ్రాశాడని గుర్తించిన విషయము కూడా మనకు తెలుసు. ఇప్పుడు యేసు సహోదరుడైన యాకోబు ఈ పత్రిక యొక్క రచయిత అని తెలుపు సాంప్రదాయక దృక్పథమునకు బలమైన మద్దతు ఉన్నప్పటికీ కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. విమర్శనాత్మకమైన వ్యాఖ్యానకర్తలు కనీసం 2 వికల్పములను సూచించారు. కొందరు వ్యాఖ్యానకర్తలు ఆది సంఘములో ఒక అనామకుడైన యాకోబు కొరకు వెదికారు. ఈ పత్రికను వ్రాసిన వ్యక్తి పేరు యాకోబేగాని అతడు జబదయి కుమారుడు కాదు లేక యేసు సహోదరుడు కూడా కాదని వారంటారు. యవన సంఘములోని ఇతర రచనలలో ఎక్కడా కూడా అతని పేరు ప్రస్తావించబడలేదు కాబట్టి అతడు అనామకునిగా ఉన్నాడు. అయితే ఈ సిద్ధాంతము సాధ్యము కాదు. మనం ఇంతకుముందు గుర్తించినట్లు పత్రిక యొక్క ఆరంభములో రచయిత ఉపయోగించిన సులువైన పరిచయం అతడు సుపరిచితుడైన వాడని సూచిస్తుంది. అతనిని గూర్చి ఇంకా ఏమీ వ్రాయబడి ఉండలేదు అనుట సాధ్యము కాదు. విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు ఉపయోగించిన 2వ సిద్ధాంతము మారుపేరు ఉపయోగం. మారుపేరు ఉపయోగించుట అనగా వ్రాయబడిన రచనలను వాస్తవిక రచయితగాక మరొకనికి ఆపాదించు ఆచారమయ్యున్నది. అనేక కారణముల వలన ఆదిమ శతాబ్దపు యూదుల మధ్య ఈ ఆచారము మనుగడలో ఉండేది. ఒక పుస్తకమునకు లేక పత్రికకు అధికారమును లేక విలువను ఇచ్చుటకు మారుపేరును ఉపయోగించుట ఒక ప్రాముఖ్యమైన కారణమై ఉండేది. యాకోబు పత్రిక విషయములో సంఘములో తన పత్రిక ఆమోదించబడుటకు మరియు ప్రఖ్యాతిని పొందుటకు వేరొకరు యాకోబు పేరును ఉపయోగించుకున్నారని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు వాదిస్తారు. ఇప్పుడు 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం వంటి వాక్య భాగముల ప్రకారం ఇట్టి ఆచారమును ఆదిమ సంఘము వారు మోసముగా భావించి దానిని ద్వేషించేవారు. కాని ఈ అభ్యంతరమునకు విమర్శనాత్మక పండితులు కనీసం 3 వాదనలను ప్రతిపాదిస్తారు. మొదటిగా యేసుతో రచయిత యొక్క అనుబంధమును గూర్చి ఎలాంటి ప్రస్తావన లేదు అని వారంటారు. యేసు సహోదరుడు సంఘములకు పత్రికను వ్రాసి తనను తాను గుర్తించుకునుటకు తన కుటుంబ అనుబంధమును బయలుపరచకపోవుట ఊహించలేని విషయమని వారంటారు. అయితే యూదాపత్రిక రచయిత అయిన యూదా కూడా యేసు సహోదరుడే, మరియు అతడు కూడా యేసుతో రక్త సంబంధమును తన పత్రికలో ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి మారుపేరు ఉపయోగమునకు సంబంధించిన ఈ వాదన చాలా బలహీనమైనదిగా ఉన్నది. రెండవదిగా, యాకోబు పాలస్తీనాకు చెందిన యూదుడై ఉన్నాడు, కాని ఈ పుస్తకం యొక్క రచయితకు గ్రీకుల సంస్కృతి తెలుసు అను రుజువును ఈ పత్రిక ఇస్తుంది. కాబట్టి దీనికి మారుపేరు ఉపయోగించబడింది అని కొందరు విమర్శనాత్మక పండితులు వాదిస్తారు. యాకోబు పత్రిక రచయితకు గ్రీకు సంస్కృతిని గూర్చి కొంత అవగాహన ఉన్నమాట వాస్తవమే. ఉదాహరణకు యాకోబు పత్రిక 3:6 ప్రకృతి చక్రము అను మాటను అతడు ఉపయోగిస్తాడు. ఈ మాటను గ్రీకు తత్వవాదము మరియు మతములో ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే యాకోబు పత్రిక వ్రాయబడిన కాలములో పాలస్తీనాలో ఉన్న అనేక మంది విద్యనభ్యసించిన యూదులకు గ్రీకు తత్వవాదము మరియు మతమును గూర్చి మంచి జ్ఞానము ఉండేది. అంతేగాక యాకోబు యొక్క గ్రీకు భాష క్రొత్త నిబంధనలోని ఇతర భాగములలో ఉన్న గ్రీకు భాష కంటే కఠినమైనదిగా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన అంతటిలో మాత్రం ఇది అత్యంత కఠినమైనది కాదు. వాస్తవానికి ఈ పుస్తకము టెస్టమెంట్స్ ఆఫ్ ది 12 పెట్రియార్క్స్ మరియు ఆ దినములలోని ఇతర గ్రీకు యూదా రచనలను పోలినదిగా ఉన్నది. మారుపేరునకు 3వ వాదన, అపోస్తలుల కార్యములు మరియు గలతీ పత్రికలో ఇవ్వబడిన యాకోబు యొక్క వేదాంత శాస్త్ర దృక్పథముతో ఉన్న అస్థిరత్వములను ఎత్తిచూపుతుంది. యాకోబు పత్రికలో వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయములు ఇతర క్రొత్త నిబంధన పుస్తకములలో యాకోబుకు ఆపాదించబడిన వేదాంత శాస్త్ర దృక్పథములతో పొంతన లేకుండా ఉన్నాయని ఈ అభిప్రాయము సూచిస్తుంది. ఉదాహరణకు విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు అపోస్తలుల కార్యములు 21:17-25 మరియు గలతీ పత్రిక 2:12 వంటి వాక్యభాగాలను ఎత్తిచూపుతారు. ధర్మశాస్త్రము పట్ల సాంప్రదాయిక యూదా క్రైస్తవ అభిప్రాయమునకు యాకోబు ప్రతినిధిగా ఉన్నాడని ఈ వచనములు సెలవిచ్చుచున్నాయని వారు వాదిస్తారు. అయితే యాకోబు పత్రిక 1:25 మరియు యాకోబు పత్రిక 2:12 ధర్మశాస్త్రమును స్వాతంత్ర్యమునిచ్చు నియమము అని పిలుస్తూ రచయిత కొంత సౌమ్యమైన అభిప్రాయమును తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ వ్యత్యాసములు విమర్శనాత్మక పండితులు చూపునంత పెద్దవి కాదు. దగ్గరగా విశ్లేషించినట్లయితే అపోస్తలుల కార్యములు మరియు గలతీ పత్రికలోని వచనములు తీవ్రమైన యూదా క్రైస్తవ దృష్టికోణమును వ్యక్తపరచవు. అపోస్తలుల కార్యములు మరియు గలతీ పత్రికలో ధర్మశాస్త్రమును గూర్చి యాకోబు కలిగి ఉన్న అభిప్రాయము యాకోబు పత్రికలో ఉన్న వేదాంత శాస్త్రముతో సరి అయిన పొంతన కలిగేయున్నది. ఇక్కడ మనము చూస్తున్నట్లు యేసు సహోదరుడైన యాకోబు ఈ పుస్తకం యొక్క రచయిత కాదని ఇక్కడ చేయబడిన వాదనలు చాలా బలహీనముగా ఉన్నాయి. యాకోబు గ్రంథకర్తృత్వమును సమర్థించు వాదనలు మరింత బలమైనవిగా ఉన్నాయి. ఈ కారణము చేత యేసు సహోదరుడైన యాకోబు తన పేరు కలిగి ఉన్న పత్రికకు రచయితగా ఉన్నాడని అనేక మంది ఇవాంజలికల్ పండితులు నమ్ముతారు. సాంప్రదాయిక దృక్పథమును చూచుట ద్వారా యాకోబు పత్రిక యొక్క కర్తృత్వమును మనము పరిగణించాము. ఇప్పుడు యాకోబు యొక్క వ్యక్తిగత చరిత్రను మరింత దగ్గరగా చూద్దాము. యాకోబు మరియా కుమారులలో ఒకడని మరియు యేసు యొక్క సహోదరులలో ఒకడని మత్తయి సువార్త 13:55 గుర్తిస్తుంది. యాకోబు పత్రిక మరియు సువార్తలలో నమోదు చేయబడిన యేసు బోధలకు మధ్య పోలికలకు కుటుంబ అనుబంధము కారణం కావచ్చు. యాకోబు మరియు అతని ఇతర సహోదరులు ఎదుగుచుండినప్పుడు వారిలో పెద్దవారు ఎవరో గుర్తించలేకపోయారు అని కూడా లేఖనము స్పష్టము చేస్తుంది. యోహాను సువార్త 7:5 సెలవిచ్చుచున్నట్లు, యేసు సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. అయితే తన జీవితములోని ఒక సమయములో యాకోబు తన ప్రభువుగా యేసునందు విశ్వాసము ఉంచి రక్షించబడ్డాడు. వాస్తవానికి ఆదిమ సంఘములో యాకోబు అంత ప్రఖ్యాతి చెందాడు. కాబట్టి గలతీ పత్రిక 2:9 పౌలు అతనిని సంఘం యొక్క స్తంభములలో ఒకనిగా గుర్తించాడు. అంతేగాక 1 కొరింథీ పత్రిక 15:7 ప్రకారం పునరుద్ధానము తరువాత యేసు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడని మనకు తెలుసు. యాకోబు యొక్క అధికార స్థానమును గూర్చి క్రొత్త నిబంధనలో స్పష్టముగా నివేదించబడింది. ఉదాహరణకు అపోస్తలుల కార్యములలో అతడు 3 యెరూషలేము సంఘం యొక్క నాయకునిగా ప్రత్యక్షమవుతాడు, మరియు అపోస్తలుల కార్యములు 15 అతడు అపోస్తలుల సభకు అధ్యక్షత వహించాడని మనము చూస్తాము. సంఘములో యాకోబు యొక్క ప్రాముఖ్యతను క్రైస్తవేతరులు కూడా గుర్తించారు. క్రీస్తుశకం 62 యాకోబు యొక్క హింసాత్మక మరణమును గూర్చి ఒక సుపరిచితమైన కథనమును యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ వ్రాశాడు. క్రీస్తుశకం 93 వ్రాయబడిన యాంటిక్విటీస్ 20 9:1 వినండి. అక్కడ యాకోబు మరణించిన సమయములో నెలకొన్న పరిస్థితులను జోసిఫస్ వర్ణించాడు. అననస్ పెద్దల సభ యొక్క న్యాయాధిపతులను పిలచి క్రీస్తు అను పేరు గల యేసు సహోదరుడైన యాకోబును మరియు కొంతమంది ఇతరులను వారి ఎదుట నిలువబెట్టి వారు ధర్మశాస్త్రమును ఉల్లంఘించారు అని నిందించి వారిని రాళ్లతో కొట్టి చంపుటకు ఆదేశములను ఇవ్వమని కోరాడు. తాను ఎదుగుతున్న కాలములో తన అన్న వాస్తవానికి ఎవరో యాకోబు అర్థము చేసుకుని ఉండకపోవచ్చు. అయితే తన జీవితపు తర్వాతి భాగములో యాకోబు యేసే క్రీస్తు అని నమ్మి ఆయన పట్ల ఎడతగని సమర్పణను చూపాడని జోసిఫస్ యొక్క కథనములలో, లేఖనములలో మరియు ఇతర చారిత్రక నివేదికలలో మనము చూడవచ్చు. యుసేబియస్ తాను వ్రాసిన ఎక్లేసియాస్టికల్ హిస్టరీ 2:23 ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రకారుడైన హెగెసిపస్ మాటలను ఉద్ధరణముగా చెబుతూ వ్రాసినట్లు, యేసే క్రీస్తు అని యాకోబు యూదులకు మరియు గ్రీకు వారికి బలమైన సాక్ష్యమిచ్చాడు. కర్తృత్వమునకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిగణిస్తూ ఇప్పటి వరకు మనము యాకోబు పత్రిక యొక్క నేపథ్యమును చూశాము. కాబట్టి ఈ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలను ఇప్పుడు మనము చూద్దాము. ఒక బైబిల్ పుస్తకం యొక్క రచయితను గూర్చి వీలైనంతగా తెలుసుకొనుటకు వేదాంతవేత్తలు చాలా సమయమును మరియు శక్తిని ఉపయోగిస్తారు. అయితే వాస్తవిక శ్రోతల యొక్క గుర్తింపును తెలుసుకునుట కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఒక బైబిల్ రచయిత చెబుతున్న విషయములను సరిగా వ్యాఖ్యానించాలని మనము కోరితే రచయిత యొక్క వాస్తవిక శ్రోతలు ఎవరు మరియు చరిత్రలోని ఆ సమయమందు వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనుచున్నారు అని తెలుసుకునుట సహాయకరముగా ఉంటుంది. యాకోబు పత్రిక 1:1 మనము ఇంతకుముందు చూసినట్లు యాకోబు తన పాఠకులను ఈ విధముగా గుర్తించాడు. అన్యదేశములయందు చెదరియున్న 12 ఇది ఇజ్రాయేలు బయట నివసించిన యూదులకు సంబోధనగా ఉన్నది. 2:1 యాకోబు తన శ్రోతలను ఈ విధముగా ఉద్దేశించాడు. మహిమస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో ఈ 2 కలిపి చూసినట్లయితే యాకోబు యొక్క వాస్తవిక శ్రోతలు ప్రధానముగా పాలస్తీనా వెలుపల నివసించిన యూదా క్రైస్తవులు అని ఈ వచనములు సూచిస్తాయి. ఈ పుస్తకములో పలు సందర్భాలలో యాకోబు తన శ్రోతలను సహోదరులారా అని ప్రేమతో సంబోధించాడు. అయితే వారితో ఈ విధముగా మాట్లాడుటకు యెరూషలేములో నివసించుచున్న యాకోబుకు ఈ శ్రోతలు అంత సన్నిహితముగా ఎలా తెలుసు? సరే, స్టెఫను హతసాక్షి అయిన తరువాత కలిగిన హింసలో భాగంగా యెరూషలేము సంఘములోని సభ్యులు యూదయ సమరయ ప్రాంతములలో చెదిరిపోయారని అపోస్తలుల కార్యములు 8:1-4 మనము నేర్చుకుంటాము. యెరూషలేము సంఘమునకు నాయకునిగా చెదరిపోయిన ఈ 12 సభ్యులకు యాకోబు ఈ పత్రికను వ్రాసి ఉండవచ్చు. అయితే ఈ పత్రిక ఒకవేళ ఈ విశ్వాసులకు వ్రాయబడకపోయినప్పటికీ యాకోబు యొక్క శ్రోతలు అదే పరిస్థితులలో నివసించుచున్న యూదా క్రైస్తవులై ఉండవచ్చు. తన వాస్తవిక శ్రోతలు యేసును అనుసరించిన యూదులు అను ఆలోచనకు యాకోబు ఉపయోగించిన పదములు కూడా మద్దతునిస్తాయి. ఉదాహరణకు 2:2 యాకోబు తన శ్రోతల యొక్క సభను వర్ణించుటకు సునాగోగే లేక సమాజ మందిరము అను పదమును ఉపయోగించాడు. యూదుల సభను సాధారణముగా ఈ విధముగా పిలిచేవారు. మరియు 5:4 యాకోబు సైన్యములకధిపతియగు యెహోవా లేక కురియోస్ సబావోత్ అను పదమును ఉపయోగించాడు. ఈ పదము ఇజ్రాయేలు దేవునికి ఒక సాధారణమైన పాత నిబంధన పేరు అయిన యాహ్వే సబావోత్ అను మాటలో నుండి వెలువడుతుంది. శ్రోతలకు బలమైన యూదా మూలములు ఉన్నప్పుడు మాత్రమే ఇట్టి భాష అర్థవంతముగా ఉంటుంది. యాకోబు శ్రోతల యొక్క నేపథ్యమును తెలుసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే అతడు తన శ్రోతలకు ఇచ్చుటకు ప్రయత్నించుచున్న సందేశమును అర్థము చేసుకునుటలో అది మనకు సహాయపడుతుంది. యూదా సమాజముగా యాకోబు యొక్క శ్రోతలు మోషే ధర్మశాస్త్రమును, ప్రవక్తల సందేశమును మరియు రచనలను పొందుకున్నవారయ్యున్నారు. విశ్వాస జీవితమును గూర్చి, జ్ఞానవంతమైన జీవితమును గూర్చి మాట్లాడుటకు యాకోబు ఈ ఉన్నతమైన సంప్రదాయమును ఉపయోగిస్తాడు. మరియు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము వెలుగులో వీటిని వారి జీవితములకు ఎలా అనువర్తించుకోవాలో వారు అర్థము చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు యూదా క్రైస్తవులకు వ్రాస్తున్నాడు అని మనము చెప్పున్నప్పుడు యాకోబు ఉద్దేశించిన సంఘములలో అన్యవిశ్వాసులు లేరని అర్థము కాదు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములోనే మనము ఒక ఐథియోపియాకు చెందిన వ్యక్తి మారు మనసు పొందుటను చూస్తాము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మనము నేర్చుకునుచున్నట్లు అనేక మంది అన్యులు మరియు యూదామతమును స్వీకరించిన దైవభక్తి గలవారు సమాజ మందిరములో ఉండేవారని మనము నేర్చుకుంటాము. కాబట్టి ఈ సంఘములలో కొంతమంది అన్యవిశ్వాసులను కనుగొనట ఆశ్చర్యము కలిగించదు. అయినను రోమాపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అన్యవిశ్వాసులు అబ్రహాం యొక్క సంతానముగా పరిగణించబడ్డారు, అనగా రక్త సంబంధము ద్వారా యూదులైన వారి వలనే వీరు కూడా ఇజ్రాయేలులోని 12 గోత్రములలో భాగముగా పరిగణించబడ్డారు. పత్రిక యొక్క కర్తృత్వము మరియు వాస్తవిక శ్రోతలను పరిగణించుట ద్వారా యాకోబు పత్రిక యొక్క నేపథ్యమును మనము చూశాము. ఇప్పుడు ఈ పత్రిక యొక్క సందర్భమును పరీక్షించుటకు సిద్ధముగా ఉన్నాము. యాకోబు పత్రిక రచన యొక్క సందర్భమును మనము 3 దశలలో విశదీకరిద్దాము. మొదటిగా రచయిత మరియు శ్రోతల యొక్క స్థలమును కనుగొనుటకు ప్రయత్నిద్దాము. 2వదిగా ఈ పత్రిక రచింపబడిన తేదీని పరిగణిద్దాము. 3వదిగా యాకోబు పత్రిక యొక్క ఉద్దేశ్యమును గూర్చి ఆలోచన చేద్దాము. ఈ పత్రిక యొక్క రచయిత మరియు శ్రోతల యొక్క స్థలమును చూస్తూ ఆరంభిద్దాము. రచయిత యొక్క స్థలమును కనుగొనుట అంత కష్టమైన పని ఏమీ కాదు. యాకోబు తన పరిచర్య జీవితమును యెరూషలేములో గడిపాడని క్రొత్త నిబంధన మరియు ఆదిమ సంఘపితరులు సూచిస్తారు. మరియు క్రీస్తుశకం 62లో అతడు మరణించినంత వరకు అతడు యెరూషలేములో నివసించాడు. ఈ కారణము చేత అతడు ఈ పత్రికను వేరొక స్థలము నుండి వ్రాశాడు అని ఆలోచన చేయుటకు ఎలాంటి కారణము లేదు. వాస్తవిక శ్రోతల యొక్క స్థలము కూడా సూటిగా ఉంది. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు స్టెఫను హత్య తరువాత యూదయ మరియు సమరయ ప్రాంతమంతటా చెదిరిపోయిన యూదా విశ్వాసులకు ఈ పత్రిక వ్రాయబడి ఉండవచ్చు. చెదిరిపోయిన ఈ విశ్వాసులు జీవించుటకు సురక్షితమైన స్థలమును వెతుకుతూ ఫెనికే, అంతియోకియా మరియు కుప్రా వరకు ప్రయాణించారు అని అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది. ఈ స్థలములలో ఉన్న విశ్వాసులకు యాకోబు వ్రాశాడని మనము నిశ్చయముగా చెప్పలేము. అయినను అన్యదేశములయందు చెదరియున్న 12 గోత్రములకు అని యాకోబు ఇచ్చిన పరిచయ అభివాదము ఆధారముగా ఈ స్థలములు యాకోబు యొక్క వాస్తవిక శ్రోతలు నివసించిన స్థలములోనుటకు బలమైన సాధ్యతలు ఉన్నాయి. వీరు చెదిరిపోయిన గోత్రముల వారిని మనము నిజముగా ఆలోచిస్తాము. అనగా స్టెఫను హతమార్చబడిన తరువాత ఫెనికే, కుప్రా మరియు అంతియోకియ ప్రాంతములకు చెదరిపోయిన యెరూషలేము సంఘసభ్యులు అయ్యుండవచ్చు. మరియు వాస్తవానికి యాకోబు తన సొంత సంఘసభ్యులైన వారికి వ్రాస్తుండవచ్చు. మరియు అతడు ఈ పత్రికలో అసలు ఏ విధమైన వేదాంత శాస్త్రమును ఇవ్వకపోవుట దీనికి ఒక కారణమయ్యున్నది. సువార్త యొక్క నిర్మాణమును గూర్చి కూడా అతడు మాట్లాడలేదు. అతడు అనేక విషయములను అసలు ప్రస్తావించడు. కాబట్టి ఒక కాపరిగా అతడు ఈ విషయములన్నిటినీ తన పరిచర్యలో ఇంతకు ముందే వారికి బోధించియుంటాడు. మరియు ఇప్పుడు ఒక కాపరి మాట్లాడు విధముగా సుపరిచితమైన శ్రోతలతో అతడు మాట్లాడాడని నా ఆలోచన. కాబట్టి యాకోబును గూర్చిన మన అవగాహన మీద ఇది బలమైన ప్రభావమును చూపింది. కాబట్టి ఈ చదిరిపోయిన శ్రోతలను, ఆయన పరిచర్యకు ఆధీనములో ఉన్న శ్రోతలను మనము చూస్తాము. ఈ విధముగా నిర్మించుటను మనము చూస్తాము. యాకోబు పత్రిక యొక్క సందర్భములోని ఈ మొదటి కోణమును, అనగా రచయిత మరియు శ్రోతల యొక్క స్థలమును మనస్సులో ఉంచుకొని ఇప్పుడు ఈ పత్రిక వ్రాయబడిన తేదీని చూద్దాము. ఈ పత్రిక యొక్క మొదటి మరియు చివరి తేదీలను స్థాపించుట చాలా సులువైన పని. మొదటిగా ఈ పత్రిక వ్రాయబడిన మొదటి తేదీ క్రీస్తుశకం 44 అయ్యున్నది. యెరూషలేములోని ఆదిమ సంఘం యొక్క నాయకునిగా యాకోబు ఈ పత్రికను వ్రాశాడని మనకు తెలుసు. పేతురు చెరసాల నుండి విడిపించబడిన సమయానికి యాకోబు యెరూషలేము సంఘములో ఒక ప్రాముఖ్యమైన నాయకుడయ్యాడని అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనం సూచిస్తుంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 19 నుండి 23 వచనముల ప్రకారం క్రీస్తుశకం 44లో హెరోదగ్రిప్ప రాజు మరణించిన సంవత్సరములో పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు. కాబట్టి ఈ పత్రిక ఈ తేదీకి ముందు వ్రాయబడియుండకపోవచ్చు. రెండవదిగా, ఈ పత్రిక వ్రాయబడుటకు చివరి తేదీ యాకోబు హతసాక్షి అయిన సంవత్సరమైన క్రీస్తు శకం 62 అయ్యుండవచ్చు. ఇంతకుముందు మనము చూసినట్లు జోసిఫస్ ప్రకారం యాకోబు ఈ కాలములోనే ప్రధాన యాజకుడైన అననస్ చేతిలో మరణించాడు. ఇది పత్రిక యొక్క రచనకు ఒక కాల వ్యవధిని అందిస్తుంది. ఈ పత్రికకు ఖచ్చితమైన తేదీని ఇచ్చుటకు సంబంధించిన చారిత్రక సన్నివేశములు పత్రికలో ఇవ్వబడలేదు. ఈ పత్రిక తరువాత తేదీలో వ్రాయబడి ఉండుట కంటే మునుపటి తేదీలో వ్రాయబడి ఉండుట సాధ్యమవునుటకు కనీసము రెండు కారణములు ఉన్నాయి. మొదటిగా, మనం ఇంతకుముందు ప్రస్తావించినట్లు 2:2 శ్రోతల సభలను వర్ణించుటకు యాకోబు సునాగోగే లేక సమాజ మందిరము అను పదమును ఉపయోగించాడు. సమాజ మందిరము అను పదము క్రైస్తవ ఉద్యమము యొక్క అభివృద్ధిలో ఆరంభ దశను సూచిస్తుంది. క్రైస్తవులు సమాజ మందిరములో నుండి తోలివేయబడుటకు ముందు యాకోబు దీనిని వ్రాసి ఉండవచ్చు, లేక కనీసం క్రైస్తవులు తమ సమావేశములను సమాజ మందిరము అని పిలిచిన కాలములో అతడు వ్రాశాడు. అంతేగాక పేతురు మరియు పౌలు రచనలలో ఎక్కువగా కనిపించు యూదులు అన్యజనుల వివాదములను గూర్చి యాకోబు పత్రికలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఆదిమ సంఘములో ఎక్కువ సంఖ్యలో అన్యులు క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు ఈ నూతన విశ్వాసులు యూదుల ఆచారములను అనుసరించాలా లేదా అను విషయమును గూర్చి సంఘర్షణలు జరిగాయి. యాకోబు ఇట్టి వివాదముల జోలికి పోకూడదని నిర్ణయించుకుని ఉంటాడు. కాని యాకోబు వ్రాస్తున్న యవ్వన సంఘ జీవితములలో ఈ వివాదములు అప్పటికీ ఇంకా పెద్దగా ప్రభావము చూపియుండకపోవచ్చు కూడా. స్థలము మరియు తేదీ దృష్ట్యా ఈ పత్రిక యొక్క సందర్భమును చూశాము కాబట్టి ఈ పత్రిక వ్రాయుట వెనుక యాకోబు కలిగి ఉండిన ఉద్దేశ్యమును ఇప్పుడు చూద్దాము. యాకోబు పత్రిక 1:2-4 విశ్లేషించుట యాకోబు పత్రిక యొక్క ఉద్దేశ్యమును క్రోడీకరించుటలో అత్యంత ఉపయోగకరమైన మార్గములలో ఒకటయ్యున్నది. పరిచయ పలుకులలో యాకోబు తన శ్రోతలకు ఇలా వ్రాశాడు: నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులును అనునాంగులును ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు యాకోబు యొక్క శ్రోతలు అనేక విధములైన శోధనలను ఎదుర్కొనుచుండిరి. అయితే ఆ శోధనల మధ్యలో మహానందము కలిగి ఉండమని యాకోబు వారికి పిలుపునిచ్చాడు. శోధనలు ఓర్పును కలిగిస్తాయని అతడు వివరించాడు. మరియు సహించువారు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉంటారు. అయితే యాకోబు సందేశం యొక్క మూలము తరువాత వచనములో కనిపిస్తుంది. 5 ఈ మాటలు సెలవిస్తూ యాకోబు తన ఆలోచనను పూర్తి చేశాడు: మీలో ఎవనికైనను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ వచనములను ఈ పాఠములో తరువాత మరింత వివరముగా చూద్దాము. అయితే ప్రస్తుతానికి ఈ వాక్యభాగము పత్రిక అంతటికీ కేంద్రమై ఉన్నది. శోధనల మధ్యలో మహానందమును కలిగియుండుటకు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఈ విషయమును మనస్సులో ఉంచుకొని యాకోబు పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశమును మనం ఈ విధముగా క్రోడీకరించవచ్చు. వారు తమ శోధనల మధ్య మహానందమును అనుభవించుటకుగాను జ్ఞానమును వెదకమని యాకోబు తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. యాకోబు యొక్క శ్రోతలు ఈ సందేశమును వినుట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండెను. ఇంతకుముందు మనము చెప్పినట్లు యాకోబు శ్రోతలు పాలస్తీనాలో నివసించుటలేదు. వారు తమ గృహములకు దూరముగా అన్యదేశములయందు చెదరిపోయియున్నారు. నిస్సందేహముగా తాము అనుభవించుచున్న శోధనల మధ్య ఆనందమును కనుగొనుట అంత సులభమైన పని కాదు. దీనివలన కొంతమంది క్రీస్తునందు విశ్వాసమును విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది. బదులుగా లోకస్నేహము అని యాకోబు పిలుపునిచ్చిన దానిని వారు వెదకుచుండిరి. యాకోబు ఈ బలమైన పదములను ఉపయోగించిన యాకోబు పత్రిక 4:4 వినండి: వ్యభిచారిణులారా, ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. స్పష్టముగా యాకోబు యొక్క శ్రోతలలో విశ్వాసమును విడిచిపెట్టిన వారు ఉన్నారు. లోకస్నేహము వారిని దేవునికి విరోధులుగా చేస్తుంది అని యాకోబు వారిని హెచ్చరించాడు. కాబట్టి సంఘం యొక్క నాయకునిగా యాకోబు తన అధికారమును వ్యక్తపరచుచున్నాడు అనుటలో ఆశ్చర్యము లేదు. విశ్వాసమును నిజాయితీగా హత్తుకుని విధముగా నివసించమని యాకోబు తన శ్రోతలకు మరలా మరలా ఆజ్ఞాపించుచున్నాడు. తాను వ్రాసిన 108 వచనములలో అతడు 50 కంటే ఎక్కువ సూటైన ఆజ్ఞలను ఉపయోగించాడు. మరియు వారి సందర్భములలో ఆజ్ఞల వలె అగుపడిన అనేక ఇతర వ్యాకరణ రూపములను కూడా అతడు ఉపయోగించాడు. అయితే తన శ్రోతలు ఎదుర్కొనిన సమస్యలకు యాకోబు ఇచ్చిన ప్రధానమైన పరిష్కారము కేవలము వారిని ఇది చేయమని లేక అది చేయమని ఆజ్ఞాపించుట మాత్రమే కాదు, వారు దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానమును వెదకాలని అతడు ముఖ్యముగా తెలియజేశాడు. వారు నానా విధములైన శోధనలను ఎదుర్కొనుచుండగా దేవుని జ్ఞానము వారు ఆనందమును కలిగి ఉండుటకు మూలముగా ఉండెను. 4:8-10 వచనాలలో యాకోబు తన పాఠకులకు సెలవిచ్చిన ఈ సుపరిచితమైన మాటలను వినండి. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. దేవుడు వారిని హెచ్చించుటకుగాను విశ్వాసులు తమను తాము తగ్గించుకోవాలని యాకోబు సూచించాడు. దేవుని ఎదుట తగ్గింపును చూపుట జ్ఞానమునకు మార్గమయ్యున్నదని అతడు బోధించాడు. తగ్గింపుగల సమర్పణతో క్రీస్తు అనుచరులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు శోధనలను ఎదుర్కొనుచుండగా వారు పొందుకొను జ్ఞానము ఆనందమును కలిగిస్తుంది. యాకోబు పత్రిక యొక్క పరిచయంలో ఇప్పటి వరకు యాకోబు పత్రిక యొక్క నేపథ్యమును మనము చూశాము. ఇప్పుడు ఈ పత్రిక యొక్క నిర్మాణము మరియు విషయములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. జ్ఞానము శోధనల మధ్య ఆనందమును పొందుకును మార్గమయ్యున్నదని తెలియజేయుట మీద యాకోబు పత్రిక ఎక్కువ సమయమును వెచ్చిస్తుంది అని నేను ఇంతకుముందే తెలియపరిచాను. జ్ఞానము మీద ఈ ఉద్ఘాటన ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యమును గురించి మరిన్ని విషయములను అర్థము చేసుకున్నట్లో మనకు సహాయపడుతుంది. యాకోబు పుస్తకము కృత నిబంధనలోని జ్ఞాన సాహిత్య పుస్తకమై ఉన్నదని అనేక మంది వ్యాఖ్యానకర్తలు తెలిపారు. మరియు ఈ పత్రిక యొక్క అసాధారణమైన నిర్మాణమును మరియు విషయములను అర్థము చేసుకున్నట్లో ఈ దృక్కోణము సహాయము చేస్తుంది. యాకోబు ఈ పత్రికను వ్రాసిన నాటికి పాత నిబంధనలో నుండి వెలువడిన సుదీర్ఘమైన చరిత్ర కలిగిన జ్ఞాన సాహిత్యము విరివిగా అందుబాటులో ఉండేది. పాత నిబంధన జ్ఞాన సాహిత్య రచనలలో యోబు మరియు ప్రసంగి గ్రంథములు, సామెతల గ్రంథము మరియు అనేక ఇతర జ్ఞాన కీర్తనలు మరియు ప్రవచన జ్ఞానవాక్యములు భాగమై ఉన్నాయి. ఈ పాత నిబంధన సాహిత్యమునకు యాకోబు రుణపడి ఉండుట అనేక విధాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు 5:11 ఓర్పును గూర్చి మాట్లాడుటకు యోబు గ్రంథములోని ముఖ్య పాత్ర అయిన యోబు యొక్క ఉదాహరణను యాకోబు ఉపయోగిస్తాడు. అంతేగాక యాకోబు ఉపదేశము, విధవరాండ్రు మరియు అనాథులతో వ్యవహరించుట, బీదరికము మరియు పక్షపాతము వంటి అంశములను గురించి కూడా మాట్లాడాడు. ఈ అంశములు సామెతల గ్రంథములోని అంశములను అనేక విధాలుగా ప్రతిబింబిస్తాయి. యాకోబు పత్రికను మనము చదివినప్పుడు జ్ఞానము అను పదమును మనము చాలా తరచుగా చూస్తాము. అతడు స్పష్టముగా గొప్ప జ్ఞానమునకు, అనగా ఇహలోక జ్ఞానము కాదుగాని పైనుండి వచ్చి జ్ఞానమునకు విలువనిస్తాడు. మరియు అతని కంటే ముందు వ్రాయబడిన జ్ఞాన సాహిత్యము అతని జీవితము మీద గొప్ప ప్రభావమును చూపింది అని ఆలోచించున్నట్లు జ్ఞానమునకు విలువనిచ్చుట మరియు పత్రిక యొక్క నిర్మాణము మనలను పురికొల్పుతుంది. ఇప్పుడు దీనిని మనము అతడు సామెతల గ్రంథమును ఉపయోగించుటలో మరియు జ్ఞాన సాహిత్య సందర్భంలో తరచుగా మాట్లాడిన మన ప్రభువైన యేసు యొక్క మాటలను జ్ఞాపకము చేసుకున్నటలో చాలా స్పష్టముగా చూడవచ్చని నా ఆలోచన. దీనితో పాటు నిబంధనలకు మధ్యకాలములో జ్ఞాన ఆలోచన, జ్ఞాన రచనలు, వాస్తవానికి జ్ఞాన రచనా సాహిత్యం యొక్క పురోగతి జరిగింది. మరియు యాకోబు పత్రిక అంతటిలో మనము ఆ జ్ఞాన సాహిత్యములోని అంశములను ఎక్కువగా చూస్తాము అని నా ఆలోచన. కొన్నిసార్లు మనము ఒకే రకమైన నిర్మాణమును కూడా చూస్తాము, కానీ అనేక అంశములు సామెతలు గ్రంథములోనూ మరియు యేసుతోనూ ఆరంభమయ్యాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి యేసు మరియు సామెతలు గ్రంథము యాకోబు మీద ఎక్కువ ప్రభావమును చూపాయని నేను అనుకుంటాను. అయితే ఆ సాహిత్యము మరియు 2వ దేవాలయ యూదామత కాలములోని మరియు యేసు కాలములోని సామెతల రూపజ్ఞానము కూడా యాకోబు పత్రికలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది. లేఖనము వెలుపల ఉన్న ఇతర ప్రాముఖ్యమైన సాహిత్య రచనలైన ది విజ్డమ్ ఆఫ్ సిరాక్ లేక సిరాక్ మరియు ది విజ్డమ్ ఆఫ్ సోలమన్ యొక్క అంశములను కూడా యాకోబు పత్రిక ప్రతిబింబిస్తుంది. యాకోబు దినములలో ఈ పుస్తకములు సుపరిచితమై ఉండినవి మరియు అతడు వ్రాసిన పత్రికకు మరియు వీటికి బలమైన సారూప్యతలు ఉన్నాయి. ఒక ఉదాహరణగా సిరాక్ గ్రంథము 1:26 మనము ఇలా చదువుతాము. మీరు జ్ఞానమును కోరితే ఆజ్ఞలను పాటించండి, అప్పుడు ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. మరియు యాకోబు పత్రిక 1:5 ఇలా వ్రాయబడి ఉన్నది. మీలో ఎవనికైనను జ్ఞానము కుదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దెంపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు. ఈ విధములైన జ్ఞాన సాహిత్యముతో పాటుగా సువార్తలలో నమోదు చేయబడిన యేసు ఇచ్చిన ఉపదేశములలో చాలా వరకు ఇజ్రాయేలులోని జ్ఞాన సాహిత్యమును పోలి ఉన్నవి. మరియు యాకోబు రచనలు మరియు యేసు ఉపదేశముల మధ్య వ్యాఖ్యానకర్తలు అనేక పోలికలను గుర్తించారు. ఉదాహరణకు మత్తయి సువార్త 5:10 యేసు పలికిన మాటలను వినండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనిని యాకోబు పత్రిక 1:12 పోల్చి చూడండి. అక్కడ యాకోబు ఇలా వ్రాశాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. 1వ శతాబ్దపు మరియు అంతకుముందు కాలము నాటి యూదుల జ్ఞాన సాహిత్యము ముఖ్యముగా యాకోబు పనిచేయుచున్న సాంస్కృతిక మరియు సాహిత్య పరిసరాలలో బలమైన ప్రభావమును చూపింది. వాస్తవానికి యాకోబుకు మరియు పాత నిబంధనలోను యూదుల సాహిత్యములోనూ ఉన్న ఇతర సాహిత్యముల మధ్య అనేక సూచితములు మరియు పోలికలు ఉన్నాయి. యాకోబు సామెతలు గ్రంథమును 2 సార్లు ఉపయోగిస్తాడని మీకు తెలుసు. మరియు క్రొత్త నిబంధన కాలమునకు సుమారుగా 1 శతాబ్దము క్రితం వ్రాయబడిన జీజస్ బెన్ సిరాక్ యొక్క జ్ఞాన సాహిత్యమును అతడు విశేషముగా ఉపయోగిస్తాడు. అయితే జ్ఞానము విషయంలో యాకోబుకు ఒక విశేషత ఉన్నది, మరియు అది అతడు తన జ్ఞానమును యేసు యొక్క బోధతో చాలా దగ్గరగా జతపరుస్తాడు. ఓడలు చిన్న తెరచాపల ద్వారా నియంత్రించబడుట, సహనముతో వేచిచూచు రైతులు మరియు ప్రయాణించు వర్తకులు వంటి వ్యక్తీకరణములతో యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలోనే అత్యంత సౌందర్యవంతమైన ఉదాహరణలను ఇచ్చున్నదిగా ఉన్నది. దానిలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా జ్ఞానము చూపు ప్రభావమై ఉన్నది. అయితే యాకోబు పత్రికలోని విషయములు, యేసు రాజ్యమును తెలియపరచు విధానమును మరియు రాజ్యసన్నిధి ఒకని జీవితమును మార్చు విధానమును ముందుకు కొనసాగించుచున్నాయి. జ్ఞాన సాహిత్యముతో యాకోబు కలిగియుండిన దగ్గర సంబంధం కారణంగా ఈ పత్రిక యొక్క నిర్మాణము మనము ఊహించుదానికంటే భిన్నముగా ఉన్నది. దీని నిర్మాణము సులువైనది కాదు అని ఈ పత్రికను ఒకసారి చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి ఆధునిక దృష్టికోణము నుండి అది చాలా గజిబిజిగా కూడా అనిపించవచ్చు. సామెతల గ్రంథము వలనే యాకోబు పత్రిక కూడా అనేక ప్రాముఖ్యమైన అంశములతో వ్యవహరిస్తుంది. మరియు అది మరొక అంశమునకు కొనసాగుటకు ముందు ఒక అంశము మీద కొన్ని వచనములను మాత్రమే వెచ్చిస్తుంది. అప్పుడప్పుడు 1 లేక 2 అంశములను పత్రికలో తరువాత వివరిస్తుంది. గాని ఏ విధమైన స్థిరత్వము కనిపించదు. యాకోబు పత్రికలో అసలు నిర్మాణము లేదని కూడా కొందరు వ్యాఖ్యానకర్తలు తేల్చి చెప్పారు. అది ఎలాంటి క్రమము లేక ఆలోచనల వరుస లేని జ్ఞాన సంబంధమైన మాటల యొక్క సంపుటి మాత్రమే అయ్యున్నదని వారు సూచించారు. అయితే ఇక్కడ మనం కొంత జాగ్రత్త వహించాలి. ఈ పత్రిక ఎలాంటి క్రమము లేకుండా అసలు సంబంధమే లేని వచనములను కలిగి ఉన్న ఒక గజిబిజితో కూడిన గందరగోళము కాదు. యాకోబు పత్రిక రూపములోనూ మరియు నిర్మాణములోనూ జ్ఞాన సాహిత్యమును ప్రతిబింబించుచున్నప్పటికీ అది అనేక విధాలుగా జ్ఞాన సాహిత్యమునకు భిన్నముగా ఉన్నది. ఇతర జ్ఞాన సాహిత్యమునకు భిన్నముగా యాకోబు పత్రిక కొన్ని సంఘముల కొరకు వ్రాయబడింది. ఈ కారణము చేత అది ఇతర క్రొత్త నిబంధన పత్రికల యొక్క నిర్మాణ లక్షణములను ప్రతిబింబిస్తుంది. యాకోబు పత్రిక యొక్క నిర్మాణము లేక కూర్పును గురించి వ్యాఖ్యానకర్తల మధ్య చాలా తక్కువ సమ్మతి ఉన్నది. అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశముల కొరకు ఈ పుస్తకమును మేము 7 భాగములుగా విభాగించాము. యాకోబు పత్రిక 1:1 యాకోబు ఇచ్చిన అభివాదముతో ఈ పత్రిక ఆరంభమవుతుంది. 1 ప్రధాన భాగము జ్ఞానము మరియు ఆనందము అను పుస్తకములోని ముఖ్య అంశం యొక్క పరిచయమై ఉన్నది. దీనిని యాకోబు పత్రిక 1:2-18 చూస్తాము. 2వ ప్రధాన భాగము జ్ఞానము మరియు విధేయత పట్ల యాకోబు చూపిన ఆసక్తిని వ్యక్తపరుస్తుంది. దీనిని యాకోబు పత్రిక 1:19 2:26 మనము చూస్తాము. యాకోబు పత్రిక 3:1-4:12 3వ ప్రధాన భాగము క్రైస్తవ సమాజములో జ్ఞానము మరియు సమాధానమును గూర్చినదై ఉన్నది. యాకోబు పత్రిక 4:13-5:12 4వ ప్రధాన భాగము జ్ఞానము మరియు భవిష్యత్తు మీద దృష్టి పెడుతుంది. యాకోబు పత్రిక 5:13-18 ఉన్న 5వ మరియు చివరి ప్రధాన భాగము జ్ఞానము మరియు ప్రార్థన అని వర్ణించబడు అంశమునకు అంకితము చేయబడింది. ఈ 5 ప్రధాన భాగముల తరువాత 5వ అధ్యాయం 19-20 ముగింపు బోధన ఉన్నది. యాకోబు పత్రిక 1:1 అభివాదముతో ఆరంభించి ప్రతి విభాగమును మరింత దగ్గరగా పరిశీలిద్దాము. 1:1 యాకోబు యొక్క క్లుప్త అభివాదమును మరొకసారి వినండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ యాకోబు తనను తాను వర్ణించుకున్న విధానమును మనము నిర్లక్ష్యం చేయకూడదు. అతడు తనను తాను దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైనా అని సంబోధించాడు. యాకోబు తనను తాను సంఘం యొక్క నాయకునిగా లేక యేసు యొక్క సహోదరునిగా పరిచయం చేసుకుని ఉండవచ్చు. బదులుగా తాను దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడను అని పరిచయం చేసుకునుటకు నిర్ణయించుకున్నాడు. ఈ ద్వంద్వ సంబోధన యాకోబు కలిగియుండిన తగ్గింపు జీవితమును గూర్చి అతడు ఇచ్చిన వ్యక్తిగత కథనమై ఉండవచ్చు. మరియు ఈ అంశమును గూర్చి అతడు తన పుస్తకములో తర్వాత మాట్లాడతాడు. అతడు తన సహోదరుడైన యేసు యొక్క దాసుడయ్యున్నాడని స్పష్టము చేస్తూ ఈ తగ్గింపును ఎత్తిచూపాడు. అభివాదము తరువాత మొదటి ప్రధాన విభజన జ్ఞానము మరియు ఆనందము మీద దృష్టి పెడుతుంది. యెరూషలేము నుండి తరుమబడి మధ్యధరా ప్రాంతమంతా చెదిరిపోయిన క్రైస్తవులకు యాకోబు ఈ పత్రికను వ్రాశాడు. వారు నానావిధములైన శోధనలను ఎదుర్కొనుచున్నారు మరియు నిస్సందేహముగా అవి వారిని నిరుత్సాహపరిచాయి. ఈ కారణము చేత జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గూర్చి యాకోబు పలికిన మొదటి మాటలు ఆనందము కొరకు ఇవ్వబడిన పిలుపుతో ఆరంభమవుతాయి. యాకోబు పత్రిక 1:2-3 యాకోబు తన శ్రోతలకు సెలవిచ్చిన ఈ మాటలు వినండి. నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఈ వాక్యభాగము ముఖ్యముగా నానా విధములైన శోధనలను ఎదుర్కొనుచున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది కాబట్టి మనకు వింతగా అనిపించవచ్చు. అయితే శోధనలను మహానందముగా భావించమని యాకోబు ఇచ్చిన పిలుపు మనం ఊహించునంత అసాధారణమైనది ఏమీ కాదు. మహానందము అను పదము గ్రీకు వ్యక్తీకరణ అయిన పసన్ కరన్ నుండి వెలువడుతుంది మరియు దీనిని సంపూర్ణమైన చెరుపలేని ఆనందం అని అనువదించవచ్చు. ఇట్టి ప్రోత్సాహము యాకోబు దినములలోని ఇతర జ్ఞాన సాహిత్యములలో కూడా ఇవ్వబడేది. చాలాసార్లు తమను తాము ధన్యులుగా భావించుటకు ఇబ్బంది పడువారిని ప్రోత్సహించుటకు జ్ఞాన సాహిత్యములు వ్రాయబడేవి. ఉదాహరణకు, హింసింపబడినప్పుడు సంతోషించి ఆనందించుడి అని చెబుతూ మత్తయిసువార్త 5:12 యేసు ధన్యవచనములను ముగిస్తాడు. ఇంతకుముందు మనము చూసినట్లు 1:3-4 శోధనలను సహించున్నప్పుడు విశ్వాసులు సంపూర్ణులను అనునాంగులను అవుతారని యాకోబు బోధించాడు. మరొక మాటలో, దేవుని ప్రజలు శ్రమలను సహించినప్పుడు దేవుడు వారి కొరకు ఉద్దేశించిన సంపూర్ణత అంతటిలోనికి వారు ఎదుగుతారు. కానీ వాస్తవానికి శ్రమల మధ్యలో ఇది ఎలా నిజమయ్యున్నదో చూచుట అత్యంత నిజాయితీ గల విశ్వాసులకు కూడా చాలాసార్లు కష్టమవుతుంది. ఇందుమూలముగానే 3:1 దేవుని యుద్ధ నుండి కలుగు జ్ఞానమును అన్వేషించమని యాకోబు తన పాఠకులకు తెలియజేయుచున్నాడు. యాకోబు పత్రిక 1:5 ఈ మాటలను జ్ఞాపకము చేసుకోండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. శోధనల మధ్య మహానందము కలిగి ఉండాలని కోరువారు సహాయము కొరకు దేవుని అడగాలి. వారి శోధనలు వారికి ఏ విధముగా మేలు చేస్తాయో అర్థము చేసుకునుటకు వారికి జ్ఞానము కావాలి. మరియు అట్టి జ్ఞానము కొరకు దేవుని మనము అడిగినట్లయితే ఆయన మనకు దానిని అనుగ్రహిస్తాడు. 1:17 యాకోబు తెలియచేసినట్లు దేవుడు తన ప్రజలకు మంచివైన మరియు శ్రేష్టమైన వరములను అనుగ్రహిస్తాడు. 1:18 ఈ నిశ్చయతను ఇస్తూ యాకోబు ఈ విభాగమును ముగిస్తాడు. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. శోధనలలో దేవుడు ఎలా కార్యము చేస్తాడో గ్రహించు ఆనందమును మనము పొందుకున్నప్పుడు మనము ఆనందించగలము. దేవుడు మనలను నిత్యరక్షణ అను ఆశీర్వాదము కొరకు సిద్ధపరిచాడు అను నిశ్చయతను జ్ఞానము మనకు ఇస్తుంది. జ్ఞానము మరియు ఆనందమును గూర్చి అతడు చేసిన చర్చ తరువాత యాకోబు జ్ఞానము మరియు విధేయత మధ్య ఉన్న అనుబంధమును వర్ణించాడు. ఈ భాగములో యాకోబు జ్ఞానము మరియు విధేయతను 3 మౌలిక దశలలో చర్చించాడు. ఆరంభించుటకు కేవలం వినుట లేక మాట్లాడుట కంటే క్రియలను చేయుట ప్రాముఖ్యమయ్యున్నది అను విషయమును 1:19-27 పరిచయం చేస్తాయి. 1:22 మనం ఈ మాటలను చదువుతాము. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా వాక్యప్రకారము ప్రవర్తించువారునయుండుడి. కేవలం వాక్యమును వినుట మాత్రమే మంచిది కాదు, దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానవచనములు నమ్మకమైన విధేయతలోనికి కూడా నడిపించాలి. లేని ఎడల మనలను మనము మోసము చేసుకునుచున్నాము. మనము నమ్ముచున్నామని చెప్పు విషయములను మనము అభ్యసించాలని యాకోబు నిజముగా ఉద్ఘాటించుచున్నాడని యాకోబు పత్రికను చదివినప్పుడు మీరు అర్థము చేసుకుంటారు. పత్రిక అంతటిలో ఇది ఒక ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. యాకోబు దీనిని ఎందుకు ఉద్ఘాటించుచున్నాడు అను ప్రశ్నను మనము అడగాలి. యాకోబు వాస్తవిక లోకములో నివసించుచున్నాడు, వాస్తవిక ప్రజల మధ్య పరిచర్య చేయుచున్నాడు అనున్నది మొదటి జవాబై ఉన్నది. మరియు మనము నివసించు లోకములో మాటలు చులకనైనవి. దీనిలో మనము దేవుని నమ్ముచున్నాము అని చెప్పుట సులభమే కాని ఆ నమ్మకము క్రియల రూపములో ఎలా ఉంటుందో చూచుట చాలా కష్టమైన పనిగా ఉన్నది. ఇది కేవలం యాకోబుకు మాత్రమేగాక యేసుకు కూడా ఒక సవాలై ఉండినది. మాటలు చెప్పుట మరియు కార్యములు చేయుట ఒకటి కాదు. యేసుకు ఈ విషయము తెలుసు, యాకోబుకు ఈ విషయము తెలుసు. వారు వాస్తవిక లోకములో నిజమైన సమస్యను ఎదుర్కొనుచున్న నిజమైన ప్రజలకు పరిచర్య చేయుటకు ప్రయత్నించారు. తన పాఠకులు కేవలం దేవుని వాక్యమును వినివారిగా మాత్రమే ఉండకూడదని యాకోబు ఆశించాడు. వారు తమ విశ్వాసమును క్రియల రూపములో చూపాలని అతడు కోరాడు. ఈ అంశము యాకోబుకు ఎంత ప్రాముఖ్యమైనది అంటే అతడు దీనిని 1 మరియు 2 అధ్యాయములలో ప్రధానముగా చర్చించినప్పటికీ తన పత్రికలో మరలా మరలా అతడు దీనిని ప్రస్తావించాడు. ఉదాహరణకు 3:13 జ్ఞానము మరియు విధేయత మధ్య గల అనుబంధమును గూర్చి యాకోబు కలిగి ఉండిన దృక్కోణము మరొకసారి ప్రత్యక్షమవుతుంది. యాకోబు ఇలా వ్రాస్తున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. ఈ వచనము సూచించుచున్నట్లు శోధనలు మరియు శ్రమల మధ్య దేవుని ఉద్దేశ్యములను గూర్చిన జ్ఞానము మరియు అవగాహన ఒక పాండిత్యమునకు సంబంధించిన విషయము మాత్రమే కాదు, దానిని కలిగి ఉన్నవారు తమ మంచి జీవితముల ద్వారా అనగా దేవుడిచ్చు జ్ఞానములో నుండి పుట్టు తగ్గింపు జీవితముతో చేయు కార్యముల ద్వారా దానిని చూపుతారు. కాబట్టి 1:27 నిజమైన పవిత్రతను మతమును ఈ విధముగా క్రోడీకరించుట ద్వారా క్రియల యొక్క అవసరతను గూర్చిన ఈ భాగమును యాకోబు ముగిస్తాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. యాకోబు మతమును గూర్చి చాలా నిజాయితీగా మాట్లాడతాడు. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. మరియు అనేక విధాలుగా భౌతికవాదమైనదిగా ఉన్న మన సంస్కృతిలో ఇవి ఒకే నాణ్యం యొక్క 2 వైపులై ఉన్నవి. అనగా మన చుట్టూ ఉన్న బీదలను కనికరించుకపోవుట ద్వారా లేక వారి బీదరికము వెనుక ఉన్న క్రమబద్ధమైన కారణములను చూడకుండా దానికి వారు స్వయంగా కారణమయ్యున్నారని చెప్పుట ద్వారా లేక వనరులు కలిగి ఉన్న మనవైపు చూసుకుంటూ మనము ఉన్నతమైన వారమని భావిస్తూ లేక మనకు దేవుని ఆశీర్వాదము ఉన్నది మరియు పేదలకు లేదని భావిస్తూ ఒక విధముగా మనము కలుషితమైపోతాము. కానీ వాస్తవానికి చాలాసార్లు పేదల విశ్వాసము వారు అనుభవించిన శ్రమలను అనుభవించని ప్రజల కంటే బలమైనదిగాను మరింత నిజాయితీగాను ఉండుటను మనము చూస్తాము. క్రియల కొరకు ఇవ్వబడిన ఈ పరిచయ పిలుపు తరువాత యాకోబు పత్రిక 2:13 పక్షపాతము అను సమస్య మీద దృష్టి పెట్టుట ద్వారా జ్ఞానము మరియు విధేయత మధ్య ఉన్న సంబంధమును మరింతగా వివరిస్తాడు. యాకోబు శ్రోతలలో కొందరు ధనికులకు ప్రాధాన్యతనిస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరియు ఈ భాగములో రాజనియమము అని పిలువబడు దానిపై సరియైన ఆసక్తిని చూపమని పిలుపునిస్తూ యాకోబు ఈ సమస్యకు పరిష్కారమును ఇచ్చుటకు ప్రయత్నించాడు. 2:8 యాకోబు ఇలా వ్రాస్తున్నాడు, మెట్టుకు నీవలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ప్రాముఖ్యముగా ధనికులకు ప్రాధాన్యతనిచ్చుట కొరకు బీదలను నిర్లక్ష్యము చేయుట పొరుగువాణిని ప్రేమించుటలో విఫలమగుట అయ్యున్నది. మరియు రాజనియమమును పాటించుట ద్వారా వారు పక్షపాతము అను పాపమును నిరోధించాలని యాకోబు బోధించాడు. యాకోబు పత్రికలో మనము ధనికులు మరియు బీదలతో వారి అనుబంధమును గురిచిన బోధను చూస్తాము. మరియు ఇది లూకాసు వార్త 16వ అధ్యాయములో మన రక్షకుని యొక్క బోధనకు సరియైన ప్రతిబింబముగా ఉన్నది. యాకోబు పత్రిక యొక్క 2వ అధ్యాయములో ఆయనను ప్రేమించు పేదలను తన రాజ్యవారసులుగా దేవుడు ఎన్నుకునిన విషయము మీకు ఎలా తెలియదు అని అతడు ప్రయత్నించుచున్నాడు. ధనికులు క్రైస్తవ సభలకు వచ్చుచుండినప్పుడు వారి పట్ల మొగ్గుచూపుట ద్వారా పక్షపాతము చూపుట జరిగింది. వారికి కొంత ప్రత్యేకత ఇవ్వబడినది. మీరు మా స్థలంలో కూర్చోవచ్చు, సంఘములో ఉన్న ఉన్నతమైన స్థలములో మీరు కూర్చోవచ్చు అన్నట్లు. పేదలకు దేవుని రాజ్యములో సంపూర్ణ స్థానము ఉన్నదని, సంపూర్ణ స్వాస్థ్య హక్కులు ఉన్నాయి కాబట్టి దేవుని ప్రజల మధ్య కూడా వారికి గౌరవమును మర్యాదను చూపుతూ వారికి సంపూర్ణ సభ్యత్వమును ఇవ్వాలని యాకోబు హెచ్చరించాడు. మనము ఇంతకు ముందు చూసినట్లు దేవుని ధర్మశాస్త్రము మీద యాకోబు పత్రిక ఒక విశేషమైన దృష్టిని పెడుతుంది. యాకోబు అభిప్రాయం ప్రకారం ఒకరికొకరు సహాయము చేసుకోవాలని, బీదలను కనికరించాలని, పక్షపాతమును నివారించాలని మరియు అనేక ఇతర విషయములను ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది. అయితే మనము జాగ్రత్తగా ఉండని పక్షమున ఈ అనుకూల దృక్పథం యొక్క దురుపయోగం జరిగే అవకాశము ఉంది. మన సొంత నీతిక్రియల ద్వారా దేవుని ఎదుట మనలను మనము సమర్థించుకునుటకు దేవుని ధర్మశాస్త్రం ఏ విధముగా వ్యర్థముగా ఉపయోగించబడుతుందో ఆధునిక క్రైస్తవులు ఎత్తిచూపుతారు. మరియు దేవుని ధర్మశాస్త్రమును ఈ విధముగా దూషించుటను మనము తిరస్కరించుట సరియైన పనే. అయితే భిన్నముగా యాకోబు పత్రిక ధర్మశాస్త్రములోని వేరొక కోణమును ఉద్ఘాటిస్తుంది. ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుటకు అవకాశము లేదని యాకోబు బోధించినప్పటికీ దేవుని ధర్మశాస్త్రము మన జ్ఞానమునకు మూలమై ఉన్నది మరియు మనము దానికి విధేయులమై ఉండాలి. అవును, మనము పాత నిబంధన కాలములో నివసించు వారి వలె ధర్మశాస్త్రమును పాటించము. మనము దేవుని ధర్మశాస్త్రమును ఎల్లప్పుడూ క్రీస్తు మరియు క్రొత్త నిబంధన బోధనల వెలుగులో అనువర్తించాలి. అయితే రక్షణ నిమిత్తము క్రీస్తునందు విశ్వాసముంచిన వారు దేవునికి కృతజ్ఞత తెలుపుటకు ధర్మశాస్త్రమును పాటిస్తారు, ఎందుకంటే అది దేవుని జ్ఞానం యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. ఈ భావనలో యాకోబు 19వ కీర్తన 7వ వచనములోని ఈ మాటలను ప్రతిధ్వనిస్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని జ్ఞానమునకు ప్రతిస్పందనగా క్రియల యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని రాజనియమమును పాటించుట ద్వారా పక్షపాతమును ఎదురించుట యొక్క ప్రాముఖ్యతను పరిచయము చేసిన తరువాత 2వ అధ్యాయం 14 నుండి 26 వచనాలలో యాకోబు విశ్వాసము మరియు విధేయత మధ్య ఉన్న అనుబంధమును గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం 14వ వచనములో యాకోబు ఇలా ప్రశ్నించాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? లేదు అని బల్లగుద్ది చెప్పుట ద్వారా యాకోబు ఈ ప్రశ్నకు జవాబునిచ్చాడు. అతడు దీనిని అనేక విధాలుగా చేశాడు. మొదటిగా దేవుని గూర్చిన నిజమైన విషయములను అపవాది కూడా నమ్ముతాడని మరియు అది వానికి ఏమేలూ చేయదు అని కూడా అతడు ఉద్ఘాటించాడు. తరువాత అబ్రహాము విశ్వాసము విధేయతలోనికి నడిపించిన విధానమును అతడు గుర్తించాడు. సత్క్రియల ద్వారా రాహాబు విశ్వాసమును వ్యక్తపరిచిన విధానమును అతడు వర్ణించాడు. 2వ అధ్యాయం 26వ వచనములో యాకోబు ఈ సుపరిచితమైన విషయమును తెలియజేశాడు. ప్రాణము లేని శరీరమేలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు ఆలోచన ప్రకారం సరియైన ఆలోచనలను కలిగియుండటం మాత్రమే సరిపోదు. విధేయతను చూపలేని విశ్వాసము మృతమయ్యున్నది, అది నిజమైన రక్షింపగల విశ్వాసము కాదు. విధేయత గల జీవితమును జీవించమని తన శ్రోతలకు ఉపదేశించిన తరువాత క్రీస్తు అనుచరుల మధ్య జ్ఞానము మరియు సమాధానమునకు మధ్య ఉండవలసిన అనుబంధము మీద యాకోబు దృష్టి పెట్టాడు. 4వ అధ్యాయము 1వ వచనములో యాకోబు యొక్క ప్రశ్నను వినండి, మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? ఈ వచనము ఈ భాగము యొక్క మధ్యలో ప్రత్యక్షమగుచున్నప్పటికీ అనేక విధాలుగా ఈ భాగము అంతా ఇదే ప్రశ్నతో వ్యవహరిస్తుంది. ఈ విభాగములో విశ్వాసుల మధ్య జ్ఞానము మరియు సమాధానమునకు సంబంధించిన మూడు ముఖ్యమైన విషయములను యాకోబు గుర్తించాడు. మొదటిగా 3:1-12 యాకోబు నాలుక మీద లేక మన మాటల ఉపయోగము మీద దృష్టి పెట్టాడు. 3:4-5 యాకోబు నాలుకను ఒక ఓడ యొక్క చుక్కనితో పోల్చాడు. అతడు దీనిని ఈ విధముగా వివరించాడు. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకునిపోబడినను ఓడనడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. 6 తన శ్రోతలకు ఇలా వ్రాస్తూ అతడు కొనసాగించాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. నాలుకకు ఉన్న కీడు చేయగల శక్తిని గూర్చి యాకోబు ఇచ్చిన హెచ్చరిక సామెతలు గ్రంథములో ఉన్న బోధలను పోలియున్నది. నాలుక లేక పదములతో ముడిపడియున్న అపాయములను గూర్చి సామెతల గ్రంథము కూడా అనేక సందర్భములలో మాట్లాడుతుంది. వీటిని మనము సామెతల గ్రంథము 10:31, 11:12, 15:4 మరియు అనేక ఇతర వచనములలో చూడవచ్చు. మాటలు దేవుని ప్రజల మధ్య అనేక సమస్యలకు దారితీయగలవని యాకోబు మరియు సామెతలు రెండూ ఉద్ఘాటించాయి. ఘర్షణలను నివారించి సమాధానముతో జీవించుటకు మనము మన నాలుకలను అదుపులో ఉంచుకోవాలి. మనం యాకోబు పత్రికను చదువుతూ మన మాటలను గూర్చి అతడు చెప్పు విషయములను వినినప్పుడు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా అని యేసు పలికిన మాటలు మనకు జ్ఞాపకము చేయబడుచున్నాయి. మరియు యాకోబు యేసు మాటలను ప్రతిబింబిస్తూ సంగమునకు హెచ్చరికలను అనగా క్రీస్తు యొక్క రాకడా మరియు ఆయన భవిష్యత్ రాకడను గూర్చిన ఎదురుచూపులో మనము జీవించవలసిన విధానమును ఇచ్చుచున్నప్పుడు ఒక విధముగా మన మాటల మీద దృష్టి పెట్టుట ద్వారా మన హృదయములను సమీక్షించుకోవాలని యాకోబు చెబుతున్నాడు. మరొక మాటలో ఒక వ్యక్తి యొక్క మాటలను లేక మాటలకు పర్యాయపదమైన నాలుకను ఆ వ్యక్తి యొక్క నైతిక అస్తిత్వమునకు పరిమాణముగా చూస్తున్నాడు. అది ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. మరొక మాటలో ఒకని హృదయం యొక్క ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. కాబట్టి హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా అని యేసు చెప్పు విధముగానే నాలుకకు కళ్ళెము వేయవలెనని మరియు ఒకే నోటిలో నుండి ఆశీర్వాదములు మరియు శాపములు వెలువడకూడదని యాకోబు చెప్పునప్పుడు మన హృదయములు దేవునికి సంపూర్ణముగా సమర్పణ కలిగి ఉండాలని అతడు చెబుతున్నాడు. మనము ద్విమంస్కులమై ఉండకూడదు, కాని విశ్వాసముతో క్రీస్తు బోధను పట్టుకునియుండువారిగా ఉండాలి. మరియు అలా చేయునప్పుడు మన మాటలు మన సహోదరులను మరియు సహోదరీలను శపించుటకు బదులుగా వారిని దీవించాలి. జ్ఞానము మరియు సమాధానములోని 2 రెండు రకముల జ్ఞానమునకు సంబంధించినదై ఉన్నది. దీనిని మనము 3:13-18 చూస్తాము. యాకోబు పత్రిక 3:14-17 మనము ఈ మాటలను చదువుతాము. అయితే మీ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నది. ఇక్కడ మనము చూస్తున్నట్లు జ్ఞానము మరియు సమాధానమునకు మధ్య ఉన్న అనుబంధమును వివరించుటకు యాకోబు భూసంబంధమైన లేక దయ్యపు జ్ఞానము మరియు పైనుండి వచ్చు జ్ఞానమునకు మధ్య వ్యత్యాసమును చూపాడు. భూసంబంధమైన జ్ఞానము ఘోరమైన ఈర్ష మరియు స్వార్థమునకు దారితీస్తుంది. అయితే దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము క్రైస్తవ సమాజములో సమాధానమును కలిగిస్తుంది. అతని పాఠకులు వివాదములు మరియు గొడవలకు దూరముగా ఉండాలని యాకోబు పిలుపునిచ్చాడు. మనము మన స్వార్థపు వాంఛలను పట్టుకొనియుండునప్పుడు మన మధ్య సమాధానము ఉండదని అతడు వివరించాడు. భూసంబంధమైన జ్ఞానము అల్లరియు ప్రతి నీచకార్యమునకు నడిపించునని అతడు బోధించాడు. కాబట్టి పైనుండి వచ్చు జ్ఞానము మీద ఆధారపడమని యాకోబు తన శ్రోతలను హెచ్చరించాడు. మనం ఇలా చేసినప్పుడు సమాధానమును పొందుకుంటాము. 3:18 యాకోబు వ్రాస్తున్నట్లు, నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. 4:1-12 ఉన్న ఈ భాగములోని 3వ విషయము, క్రీస్తు అనుచరులు అనుభవించు అంతర్గత కలహమునకు అనుబంధములో జ్ఞానము మరియు సమాధానమును చూస్తుంది. క్రైస్తవుల మధ్య కలహమునకు కారణము స్వార్థపు వాంఛలు, తప్పుడు ఉద్దేశములు మరియు మన మధ్య ఉన్న అసంతృప్తి అయ్యున్నదని యాకోబు సూచించాడు. యాకోబు అభిప్రాయం ప్రకారం శ్రోతలలో ఉన్న దుష్ట అభిలాషలు క్రైస్తవ సమాజమునకు ఘోరమైన హానిని కలిగించాయి. వారి కోరికలు వారిని ఏలుబడి చేశాయి. ఈ కారణము చేత వారు జగడమాడుచున్నారు, పొరుగువాని వాటిని ఆశించుచున్నారు మరియు ఒకరినొకరు నాశనము చేసుకొనుచున్నారు. కాబట్టి సమాధానము కొరకు వారు ఏమి చెయ్యాలో యాకోబు వారికి ఖండితముగా తెలియజేశాడు. 4:7-10 యాకోబు ఇలా సెలవిచ్చాడు, కాబట్టి దేవునికి లోబడియుండుడి, దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. తగ్గింపుతో దేవునికి సమర్పించుకునుట ద్వారా మాత్రమే వారి మధ్య వివాదములు మరియు కలహములకు ముగింపు కలిగి వారు ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండగలుగుతారు. ఇప్పుడు జ్ఞానము మరియు భవిష్యత్తు మధ్య ఉన్న అనుబంధమును చూద్దాము. జ్ఞానము మరియు భవిష్యత్తును గూర్చి యాకోబు యొక్క సంభాషణను 3 భాగములుగా విభాగించవచ్చు. 1 భాగము 4:13-17 ఉన్నది. మరియు దేవుడు నియంత్రణలో లేడు అన్నట్లు భవిష్యత్తును గూర్చి ప్రణాళికలను రూపించు వారిని గూర్చి చర్చిస్తుంది. యాకోబు శ్రోతలలో అనేక మంది తమ సొంత భవిష్యత్తులను నిర్ధారించుకొనుటకు ప్రయత్నించుచుండిరి అని ఈ వచనములు సూచిస్తాయి. వారు ఐశ్వర్యమును కూడబెట్టుకునుట మీద దృష్టి నిలిపారు మరియు వారు చేయబోవచ్చున్న విషయములను గూర్చి మరియు వెళ్లబోవచ్చున్న స్థలములను గూర్చి ప్రగల్భాలు పలికారు. దీనికి స్పందనగా వారి జీవితములు అశాశ్వతమైనవని యాకోబు వారికి జ్ఞాపకము చేశాడు. వారి భవిష్యత్తు వారి కొరకు దాచిపెట్టియుంచిన విషయములను తెలుసుకొనుట వారికి సాధ్యము కాదు. 4:15-16 యాకోబు చెప్పు మాటలను వినండి, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయూ చెడ్డది. కేవలం దేవుడు మాత్రమే భవిష్యత్తును నియంత్రించగలడు మరియు జ్ఞానులు ఈ విషయమును గుర్తిస్తారు. ఈ విభాగము యొక్క 2వ భాగములో భిన్నమైన విధముగా యాకోబు జ్ఞానము మరియు భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడు. 5:1-6 రాబోవచ్చున్న తీర్పు దినము దృష్ట్యా ఐశ్వర్యమును కూడబెట్టుకున్నటకు విరోధముగా అతడు హెచ్చరించాడు. అనేక చోట్ల పేదలతో వ్యవహరించబడిన విధానమును గూర్చి యాకోబు సుదీర్ఘముగా చర్చించాడు. సామాన్యులను దోచుకునుటకు ప్రయత్నించిన ధనికులను అతడు తరచుగా ఖండించాడు. ఈ వచనములలో పేదలను పనంగా పెట్టు ఐశ్వర్యమును కూడబెట్టుకున్న ధనికులను యాకోబు కఠినముగా హెచ్చరించాడు మరియు అలా చేయుట వలన వారు అతి త్వరలో శ్రమపడతారని అతడు తెలియజేశాడు. 5:3 అతడు వ్రాస్తున్నట్లు, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినములయందు ధనము కూర్చుకుంటిరి. ఈ లేఖన భాగము సూచించుచున్నట్లు ఇతరులను దోచుకుని ఐశ్వర్యమును సంపాదించుకునుట కఠినమైన తీర్పును తెస్తుంది. ఇక్కడ యాకోబు పలికిన మాటలను వినిన యూదులకు అవి ఆశ్చర్యమును కలిగించియుండవచ్చు. ధనికులు మరియు పేదల మధ్య అనుబంధమును గూర్చి ఇజ్రాయేలులో అనేక మంది కలిగియుండిన అవగాహనను వాస్తవానికి అతడు తారుమారు చేశాడు మరియు పేదలను ధన్యులు అని పిలుస్తూ వారిని గూర్చి మాట్లాడాడు. పశ్చాత్తాపపడుటకు సిద్ధముగా ఉండమని, లేని ఎడల తీర్పును ఎదుర్కొనమని అతడు ధనికులను హెచ్చరించాడు. ఈ ప్రజలు ఐశ్వర్యమును కూడబెట్టుకునుచున్నారు అను విషయము ఈ తీర్పునకు మూలమయ్యున్నది. అనగా దేవుడు మిమ్మును ఐశ్వర్యముతో దీవించుచున్నట్లయితే దానిని మీరు మీ పొరుగువానితో పంచుకునుట మరియు మీ పొరుగువానిని దీవించుటకు ఉపయోగించుట దేవుని చిత్తమయ్యున్నది. కాని వారు ధనమును తమ కొరకు కూడబెట్టుకొనుచుండిరి. తమ యొద్ద పనిచేయు వారికి తగిన విధముగా జీతమును చెల్లించకుండా వారు వారిని మోసము చేయుచున్నారు. ఐశ్వర్యము దేవుడిచ్చు వరమయ్యున్నది, మరియు దానిని స్వప్రయోజనాల కొరకుగాక పొరుగువాని కొరకు ఉపయోగించుట దేవుని చిత్తమయ్యున్నది. మరొక మాటలో, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అను నియమము ద్వారా ప్రతి వ్యాపారము నడిపించబడాలి. 5వ అధ్యాయము 7-12 వచనాలలో ఉన్న జ్ఞానము మరియు భవిష్యత్తును గూర్చి యాకోబు యొక్క చర్చలోని 3వ భాగము, భవిష్యత్తు కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుటకు సహనముతో ఎదురుచూచుట మీద దృష్టి పెడుతుంది. జ్ఞానము కొరకు దేవుని మీద ఆధారపడకుండా ప్రణాళికలను రూపించువారిని యాకోబు విమర్శించాడు. ఐశ్వర్యమును కూడబెట్టుకునుట ద్వారా దేవుని జ్ఞానమును నిర్లక్ష్యము చేసి పేదలను దోచుకునివారు దేవుని తీర్పును ఎదుర్కొంటారు అని అతడు హెచ్చరించాడు. అయితే తరువాత దేవుడు కలిగించు యుగాంతము కొరకు సహనముతో ఎదురుచూచువారిని యాకోబు ప్రోత్సహించాడు. 5వ అధ్యాయం 7వ వచనము మరియు 8వ వచనములో యాకోబు ఈ సారూప్యమును ఉపయోగిస్తున్నాడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునుగదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మనము ఇంతకు ముందే చూసినట్లు ఈ భాగములోని యాకోబు మాటలు కేవలం ధనికులను హెచ్చరించుట మాత్రమే చేయలేదు, అవి పేదలను మరియు అనగదొరక్కబడిన వారిని ప్రోత్సహించాయి కూడా. యాకోబు యొక్క బలమైన గద్దింపు తీర్పు దినము రాబోవచ్చున్నదని తన శ్రోతలకు జ్ఞాపకము చేసింది. ఆ సమయమందు నమ్మకముగా దేవుని మీద ఆధారపడిన వారు ప్రతిఫలమును పొందుతారు. ఈ విధముగా దైవికమైన జ్ఞానములో కొనసాగమని, విశ్వాసమును వ్యక్తపరచుచూ జీవించమని, భవిష్యత్తు కొరకు దేవుడు కలిగి ఉన్న అంతిమ ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని దేవునికి విధేయులై జీవించమని అతడు నమ్మకమైన వారిని ప్రోత్సహించాడు. జ్ఞానము ఆనందము, విధేయత, సమాధానము మరియు భవిష్యత్తుతో ఎలా ముడిపడియున్నదో తన శ్రోతలకు వివరించిన తరువాత యాకోబు పత్రిక జ్ఞానము మరియు ప్రార్థన అను క్లుప్త అభ్యాసిక అనువర్తనతో ముగుస్తుంది. యాకోబు శ్రోతలు అనేక సమస్యలను ఎదుర్కొనుచుండిరి. వారు తమ స్వగృహముల నుండి చదిరిపోయిరి. ధనికులు పేదలను దోచుకొనుచున్నారు. వారు వాదనలు చేస్తూ ఒకరినొకరు గాయపరుచుకొనుచున్నారు. అనేక మంది తమ శరీర అభిలాషలతో నియంత్రించబడుచున్నారు, మరియు తమ విశ్వాసమునకు తగిన విధముగా జీవించుటను అనేక మంది కఠినముగా భావించుచున్నారు. కాబట్టి ఈ చివరి భాగములో వారు ఈ సమస్యలను ఎదుర్కొనుచుండగా క్రైస్తవ సమాజములో ఏమి చేయాలో యాకోబు వారికి బోధించాడు. పత్రిక యొక్క ఆరంభములో అతడు బోధించిన విషయములకు పోలిన విధముగానే ఇక్కడ తమను తాము ప్రార్థనకు అంకితము చేసుకొనమని యాకోబు వారిని ఉపదేశించాడు. ఇబ్బందులు లేక ఆనంద సమయములలో, రోగమును ఎదుర్కొనుచున్న సమయములో, వ్యక్తిగత పాపము వలన రోగము కలిగిన సమయములో కూడా జ్ఞానము గలవారు ప్రార్థిస్తారు. 5వ అధ్యాయము 13-14 వచనాలలో యాకోబు తన పాఠకులకు సెలవిచ్చిన మాటలను వినండి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవలెను, మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. స్పష్టముగా అన్ని వేళలయందు జ్ఞానము కొరకు తన శ్రోతలు దేవుని ఆశ్రయించాలని యాకోబు ఆశించాడు. దీనికి కారణము 16వ వచనములో స్పష్టమవుతుంది. అక్కడ యాకోబు ఇలా వ్రాస్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై ఉండును. శ్రమల మధ్య సహనముగా ఉండమని మరియు ప్రార్థించమని పిలుపునిస్తూ పత్రిక యొక్క ముఖ్య భాగమును ముగించిన తరువాత యాకోబు తన పత్రికను ఒక క్లుప్త బోధనతో ముగించాడు. 5వ అధ్యాయము 19-20 వచనాలలో ఒకరినొకరు బలపరుచుకొనమని, సత్యము నుండి తప్పిపోయిన వారిని తిరిగి తీసుకుని రమ్మని యాకోబు తన శ్రోతలను కోరాడు. విశ్వాస సమాజములో సహోదరీ సహోదరులుగా నిజముగా రక్షించు విశ్వాసములోనికి ప్రజలను తిరిగి నడిపించు బాధ్యత మరియు ధన్యత వారికి ఇవ్వబడింది అని అతడు జ్ఞాపకము చేశాడు. ఈ యాకోబు పత్రిక పరిచయములో మనము పత్రిక యొక్క నేపథ్యమును చూశాము. రచయితను, శ్రోతలను మరియు రచనా సందర్భమును గుర్తించాము. మనము పత్రిక యొక్క నిర్మాణము మరియు విషయములను విశదీకరించాము. శ్రమల ద్వారా నిరుత్సాహమును ఎదుర్కొనుచున్న విశ్వాసులకు ఆనందము, విధేయత, సమాధానము, భవిష్యత్తు మరియు ప్రార్థన ద్వారా ఇది క్రొత్త నిబంధన జ్ఞానగ్రంథముగా ఎలా పనిచేస్తుందో చూశాము. వారు శ్రమలయందు ఆనందించుటకుగాను జ్ఞానము కొరకు దేవునిని వెదకవలెనని యాకోబు పత్రిక మొదటి శతాబ్దపు క్రైస్తవులను సవాల్ చేసింది. అవును, నీవు మరియు నేను యాకోబు యొక్క వాస్తవిక శ్రోతల కంటే భిన్నమైన పరిస్థితుల మధ్య నివసించుచున్నాము. అయితే మనము కూడా శ్రమలను ఎదుర్కొంటాము మరియు ఆ శ్రమలను ఎదుర్కొనుటకు దేవుని జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. యాకోబు యొక్క మొదటి శ్రోతల వలనే దేవుని జ్ఞానము ద్వారా కలుగు మహానందము మనకు కూడా అవసరమై ఉన్నది. ఈ పాఠములో మనము ఈ పత్రికలో ఉన్న విషయములను మాత్రమే చూసినప్పటికీ ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. యాకోబు పత్రిక అన్ని యుగములలో జ్ఞానయుక్తమైన జీవమును గడుపుటకు మార్గమును అందిస్తుంది. మరియు మనం ఎలాంటి శ్రమలను లేక కష్టములను అనుభవించినను ఈ పత్రికను మన జీవితములకు ఎంత ఎక్కువగా అనువర్తించుకోగలిగితే అంత ఎక్కువగా దేవుడు తన ప్రజలకు ఇచ్చు మహానందమును, ఆశీర్వాదమును మనము పొందుకోగలుగుతాము.